ఓంకారాన్ని చేస్తాం. ఆ చేయటం వల్ల వదులుతున్నటువంటి శ్వాస గురువు యొక్క శ్వాసగా మారుతుంది, ఓంకారంగా మారుతుంది. గురువు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వ సమర్థుడు, కరుణామయుడు, ప్రేమమయుడు కనుక మీ పరిస్థితులు ఖచ్చితంగా చక్కబడతాయి, ఆరోగ్యము చక్కబడుతుంది. గొంతెమ్మ కోరికలు కాకపోతే కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. గొంతెమ్మ కోరికల్ని ఎవరూ తీర్చలేరు, కానీ సహజమైనటువంటి పెళ్లి, ఉద్యోగము, ఆరోగ్యము, కుటుంబంలో పేరు, ప్రతిష్ట, ఇవి చాలా సహజమైనటువంటి కోరికలు. ఇవి అన్ని గ్యారంటీగా లభిస్తాయి. గత ఓంకారం మనం చేయబోతున్నాం. ఆ ఓంకారం చెప్తున్నప్పుడు గుర్తుంచుకోండి, ముందు శ్వాస పీల్చుకుంటాం. పీల్చుకున్నాక ఓం అంటున్నప్పుడు సహజంగానే మీ యొక్క శ్వాస బయటకు వస్తుంది ఓంకారంతో పాటు. వదులుతున్నటువంటి శ్వాస ఓంతో వదులుతున్నారు కనుక ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఆ మానసిక స్థితి, ఆ మానసిక స్థితి తెచ్చుకుంటూ ఓంకారాన్ని చేద్దాం. సీరియస్ గా ప్రయత్నిస్తే భగవద్ దర్శనము కూడా కలగజేస్తుంది. ఇంకటి అవకాశాన్ని సద్వినియోగం పరచుకోండి, నేర్చుకోండి. అది స్ట్రైట్ గా ఉండాలి. మధ్య మధ్యలో మనసులోనే అనుకుంటూ ఉండండి, పైకేమి అనక్కర్లేదు, మధ్యలో అనుకుంటూ ఉండండి. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్షణాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. నేను కదలను, కళ్ళు తెరవను. అరగంట కూర్చోలేమో మనం ఇంత లాభాలు వస్తాయని చెప్తూ ఉంటే శ్వాస, విశ్వాస, భగవంతుడు, ప్రాణశక్తి, అదే నేను పీల్చుకుంటున్నది. స్పెషల్ గా ప్రాణాయామం ఏం చేసేకండి, ఎక్కువగా గాలి పీల్చుకోవద్దు, తక్కువగా గాలి పీల్చుకోవద్దు, బీ న్యాచురల్. సహజం కర్మ కౌంటేయ సదోషమకి నచ్చదే గీతాచార్యుడు ఇచ్చినటువంటి సూత్రములు. ఇంకోటి శ్వాస ఎలా ఉందో మీకు అనవసరం, మీ శ్వాస ఎలా ఉందో అలా ఉండండి. దాన్ని ఎరుకతో చేయటమే విశ్వాసము. హాయిగా చేసుకోండి, లీనమైపోండి ఆ శ్వాసలో. భగవత్ శక్తి మీలో ప్రవహిస్తోన్నది అన్నదే ఇది పెద్ద నిదర్శనం. ఆ శ్వాస ఒక్కటే భగవత్ శక్తి వల్ల మీలో నడిపేది. యంత్ర రూఢ అని మాయ, బయట ఎలక్ట్రిసిటీతో యంత్రాలు ఎలాగా నడుస్తున్నాయో ఈ శ్వాస యొక్క శక్తితో మన శరీరం అనేటటువంటి యంత్రం నడుస్తోంది. దానిని మీరు అదుపులోకి తెచ్చుకుంటున్నారు, పవర్ సప్లైని. చిన్న విషయం కాదు ఇది. అదుపులోకి తెచ్చుకోవటానికి మొదట ఏం చేసుకుందాం మనం, కూర్చున్నాక కళ్ళు తెరవను, శరీరాన్ని కదపను అని మనని మనకి సూచన చేసుకుని కూర్చున్నాం. కూర్చున్న తర్వాత శ్వాసను గమనించుకున్నాం. శ్వాస లోపలికి వెళ్ళి ఐదు భాగాలుగా మారుతోంది. ఈ ఐదు భాగాలు మళ్లీ ఉచ్ఛ్వాస వచ్చినప్పుడు ఒక భాగంగా మారుతోంది. ఈ ఏడు కూడా సృష్టిలో ఉన్నటువంటి ఏడు కిరణాలు, ఏడు రంగులు, ఏడు స్వరాలు, ఏడు ఋషులు, ఏడు ద్వీపాలు, ఏడు సముద్రాలు, ఏడు రోజులు, ఏడు గ్రహాలు, ఇవంతా కూడా ఈ శ్వాసతో వచ్చేదే. ఎలక్ట్రిసిటీతో అన్ని మెషిన్లు రన్ ఎలా అవుతున్నాయో ఈ శ్వాసతో ఈ ఏడు అనేకంగా మారుతోంది. దీన్ని మీరు గమనించుకుంటున్నారు, చూశారు. చూసిన తర్వాత భగవద్గీత అక్షర బ్రహ్మ యోగం మనకేం చెప్పింది అంటే, అంతకాలే చ మామేవ, శ్వాస వదులుతున్నప్పుడు నువ్వు ఏమి ఆలోచించుకుంటావో ఆ పరిస్థితులు నీకు ఏర్పడతాయి. అందువల్ల 18 సార్లు ఓం ఇత్యేకాక్షరం ఉపయోగించుకున్నాం. దాని తర్వాత 3 సార్లు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన ఆ ఉపయోగించుకున్న తర్వాత ఇప్పుడు ధ్యానానికి స్థిమితంగా కూర్చున్నాం. ఇది ఇంట్రొడక్టరీ పార్ట్ అయింది. ఇంకా ధ్యానంలో కూర్చోండి. కళ్ళు తెరవను, శరీరాన్ని కదపను, ముందుకెత్తాలి. మీరు 1 నెల లోపల మీకే టైం సెన్స్ వచ్చేస్తుంది. ఇంకా మీరు కళ్ళు మూసుకుని మళ్ళీ కళ్ళు తెరిచేసరికి 1 గంట అయిపోతుంది. ఆటోమేటిక్ గా అలవాటు పడతారు దానికి మీరు. ఈ మధ్యలో కళ్ళు తెరవకుండా, శరీరాన్ని కదపకుండా ఉండటానికి పరిపూర్ణమైనటువంటి ప్రయత్నం చేస్తూ శ్వాసను గమనిస్తూ ఉండండి. సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయన్. గ్యారంటీ, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. ఇలా చేసుకున్నటువంటి వాడికి ఇంతకంటే గొప్పదైనటువంటి లాభము నా జీవితంలో నేను పొందలేదు అని మీకు మీ అనుభూతిలోకి వస్తుంది. అది శ్రీకృష్ణుడి యొక్క వాక్. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. ఆచరించుకోండి, శ్వాసను గమనించుకోండి, మనస్సు అటు ఇటు వెళ్ళనివ్వకండి. నాసిక లోపలికి వెళ్తున్నటువంటి శ్వాస, నాసిక నుంచి బయటికి వస్తున్నటువంటి శ్వాస, దీన్ని మాత్రమే గమనించుకోండి. మహాకామన అనేటటువంటి ఒక మహామంత్రం నేను నిన్న మీకు చెప్పాను. దాన్ని మీరు భావయుక్తంగా చదువుకుంటారు, కానీ దాని అర్థము, దాని వివరణ ఇవాళ అర్థం చేసుకోండి. నిమ్మదిగా కళ్ళు తెరవండి, కానీ శిరస్సు, మొండెము, వెన్నుపూస స్ట్రైట్ గా ఉంచుకోండి. సాధ్యమైనంత వరకు భాగవత పరిచయం గురించి చెప్తున్నాను నేను మీకు. భాగవత పరిచయము యొక్క ముఖ్య ఉద్దేశ్యము నారదుడి యొక్క సంకల్పము. ఏమిటి నారదుడి యొక్క సంకల్పము? కలియుగములో భక్తిని ప్రతి శరీరములోనూ, ప్రతి ఇంటిలోనూ స్థాపిస్తాను. గేహే గేహే జనే జనే, అది నారదుడి యొక్క సంకల్పం. చేత భాగవతం గురించి ఎప్పుడు మీరు మాట్లాడకుండా కృష్ణుడితో పాటు, నారదుడితో పాటు అనేక మంది భగవద్భక్తుల యొక్క అనుగ్రహము వస్తుంది. మనకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, కళ్ళమ్మట నీళ్లతో, అక్కడ భావం అది అంటే పులికించిపోతుంది ఆయనకి. ఇంత రామ అని ఇప్పుడు నేను అన్నాను అంటే గ్యారంటీగా హనుమంతుడు అక్కడ కూర్చొని ఉంటాడు. మనకు కనిపించినా కనిపించకపోవునా, అది విశ్వాసం అంటే. ఎక్కడున్నాడే విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోతే ఏమీ జరగదు. ఏ అనేది ఇలాగే ఎందుకు రాయాలి, నేను ఇంకోలాగా రాస్తానన్నాడు ఉంది ఎవడైనా. చచ్చిన వాడికి ఇంగ్లీష్ రాదు అంతే కదా. ఏ అంటే ఇలాగే రాయాలి అనే విశ్వాసంతో మొదలవుతుంది. భాగవతము చెప్పబడినప్పుడు అర్జునుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఇతర భాగవతోత్తములు వీళ్ళందరూ కూడా ఉంటారు. అందువల్ల సామూహికంగా చేసుకొని ఇక్కడ మీరు నేర్చుకోండి అని చెప్తాను నేను. అంత మహానుభావుల యొక్క ఉనికిలో నేర్చుకున్నది మన ఇంటి దగ్గర చేసుకున్న దానికి తేడా ఉంటుంది కదా. సామూహికంగా చేసుకోమని చెప్పేది అందుకు. మరి ఇంటి దగ్గర కూర్చుంటే రారా? వస్తారు, కానీ వారి సంఖ్య ఎక్కువైపోతుంది, మీ సంఖ్య తక్కువ అవుతుంది. బ్యాలెన్స్ ఉండదు, సమత్వం ఉండదు. సమత్వం లేని చోట యోగము ఉండదు. సమత్వం యోగం ఉంచేది అంతే కదా. మరి ఇంకొక సామూహికత చాలా అవసరం, కలిసి చేసుకోవటం. మాకు వీలు పడదండి, వీలు చేసుకోవాలండి. రిజల్ట్స్ రావాలంటే ఇంకో దారి లేదు. ఈ భాగవతంలో మొత్తము భక్తి ఆధారం. భక్తి అనేటటువంటి దానిని, ఆ శక్తిని అవగాహన చేసుకునేటటువంటి విధానమే భాగవతము. కానీ శక్తిని భక్తి అనేసరికల్లా మనం కన్ఫ్యూజ్ అవుతాం. మనం భక్తి అనొద్దు దాన్ని. మీకు దేని మీద చాలా ఇష్టం ఉందో అది అనుకుందాం. బంగారం, ఇది చేస్తే బంగారం లభిస్తుంది, చేస్తాం కదా. ఇది చేస్తే డబ్బు లభిస్తుంది, చేస్తాం కదా. అంటే డబ్బు లభిస్తుంది అని చేస్తే మీకు డబ్బు మీద భక్తి ఉన్నది అని అర్థం. భక్తి అంటే అర్థమైంది కదా. భక్తి అంటే భగవంతుడి మీద భక్తి అనుకోకండి. మీరు
మీరు ప్రాణాలు ఇచ్చైనా సరే అది జరగాలి అనుకుని ఏ విషయం మీద మీకు ప్రేమ ఉంటుందో అది మీకు భక్తి ఉన్నట్టు లెక్క. దాన్నే శ్రీకృష్ణుడు శ్రద్ధ అంటాడు. శ్రద్ధ మయోయం పురుష యోయ శ్రద్ధ సయేవ. ఇంకా మీకున్నటువంటి పరిస్థితులు మీ శ్రద్ధ వల్ల ఏర్పడతాయి. మీరు శ్రద్ధని మార్చుకోండి, పరిస్థితులు మారిపోతాయి. సింపుల్ ఫార్ములా. విపరీతమైనటువంటి వేగంతో నది పడవళ్ళు తొక్కుతోంది, ఈ ఒడ్డు వైపు వెళ్తోంది పడవ. వేగాన్ని కొట్టుకుపోతాం. పడవ నడిపేవాడు చుక్కాన్ని కొంచెం మారుస్తాడు, అంతే కదా. ఏమవుతుంది ఈ ఒడ్డుకు వెళ్ళేది? అంటే మీ శ్రద్ధని మార్చుకోగలిగితే. కానీ శ్రద్ధను ఎలా మార్చుకుంటాం? పాపం దుర్యోధనుడు ఏడుస్తాడు భారతంలో, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. ధర్మం అంటే ఏంటో నాకు తెలియదని కాదు, నా దగ్గర ప్రవృత్తి లేదు. అలాగే అధర్మం అంటే కూడా ఏంటో నాకు తెలుసు, నచమే నివృత్తి, నాకు నివృత్తి లేదు. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష కదా. తెలుసు పాపం అని, తెలుసు తప్పు అని, తెలుసు సమం కాయ శిరోగ్రీవం ధారయం వచనం స్థిర సంప్రేక్షణాతికాగ్రం స్వం. ఇంకా కొంతమంది ఇలాగే కూర్చుని ఉన్నారు, వాళ్ళకి తెలుగు అర్థం కాదు కాబోలు. మనం ఏం చేయలేం పాపం. ఇందాక నేను చెప్పింది నచమే ప్రవృత్తి బాబు, దానితో మీకు కోరికలన్నీ తీరుతాయి. చేసి చూడండి. నేను చేసి చూశాను, చేసిన వాళ్ళని అనేక మంది ఈ ఒంగోలులోనే చూపించగలను నేను. కేవలం ఇంతే చేశారు వాళ్ళు, వాళ్ళకు వచ్చే ఫలితాలు వాళ్ళకు వస్తున్నాయి. నచమే నివృత్తి అయినా నీవు చెప్తూ ఉండండి సార్, మేము హాయిగా జోలపాట వింటున్నట్టు వింటాం. అంటే ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుందంటే ఇది కూడా ఒక వ్యసనం అయిపోయిందేమో. ఏ విధంగా అయితే సినిమా చూడటం ఒక వ్యసనము, టీవీ చూడటం ఒక వ్యసనము, ఇలాంటి మీటింగ్స్ వెళ్ళి వింటూ ఉంటాం కూడా ఒక వ్యసనం. ఇప్పుడు ఆయన లేడు కనుక ఆయన పేరు చెప్పవచ్చు. నేను తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు, మా బంధువు చిన్మయ మిషన్, చిన్మయానందజీ వచ్చారు తిరుపతికి. ఇది 1980s లో జరిగిన సంఘటన. సరే ఆయన చాలా ఫిజిక్స్ ప్రొఫెసర్ కదా, క్లాస్కి వెళ్ళేవాడు, ముందు సీట్ లో కూర్చేవాడు, మీ నోట్స్ రాసుకున్నాడు, అంతా రాసుకున్నాడు. సరే ఆయన 20 రోజులు 21 రోజులు ఎన్ని రోజులు గీత చెప్పారు. చెప్పిన తర్వాత ఈయన నోట్స్ అంతా రాసుకుని వచ్చాడు, అయిపోయింది గీతా ప్రవచనం అయిపోయింది. 2వ రోజు మా తాతగారు వెళ్ళారు, ఏమయ్యా మరి భగవద్గీత నువ్వు చాలా సీరియస్ గా నోట్స్ అవి కూడా రాసుకున్నావు, నేనేం రాసుకోలేదు, మరి ఇప్పుడు వాళ్ళ ప్రవచనం లేదు కదా, కనీసం ఒకసారి మనం ఆ నోట్స్ తిరగేద్దాం. మర్చిపో, అది అయిపోయింది కదా, ఇంకా ఇవాళ ఇంకో మీటింగ్ ఉంది, నేను దానికి వెళ్తున్నా. నాకు ఆయన యాక్షన్ కూడా గుర్తుంది, ఆయన చెప్పింది మర్చిపోయ్యా. చాలా ప్రమాదం. కాశీలో ఒక మార్వాడి కుటుంబంలో భాగవతం చెప్పించుకునే అలవాటుంది. ఇవాళ వంశ పారంపరంగా కొన్ని జనరేషన్స్ బట్టి భాగవత సప్తాహం జరుగుతుంది. అంటే వాళ్ళ ఇంట్లో ఒకడు వస్తాడు, వారంలో భాగవతం చదివేస్తాడు, మళ్ళీ భాగవతం చదివేస్తాడు, మళ్ళీ భాగవతం, అదే తరతరాలుగా వస్తుంది. సరే ఈ తరంలో ఆయన కొడుకు నా క్లాస్మేట్ ఎంఎస్సీలో, మా ఇంట్లో భాగవతం జరుగుతుంది, మనం ఎప్పుడైనా విన్నావా, నేను వస్తాను అన్నాను. సరే వెళ్ళాము, లోపలికి మాత్రం రానివ్వలేదు, మీరు బయట కూర్చొని వినాల్సిందే, లోపలికి కూర్చొని వినడానికి వినలేదన్నారు. సరే మేము అప్పుడు ఎంఎస్సీ చదువుతున్నప్పుడు మాకు మాత్రం ఏముంటుంది పెద్దగా పట్టించుకోలేదు, సరేలే వినలేదు అనుకున్నాం, బయటకు వచ్చి. ఒకరోజు ఏమైంది, ఆ సేఫ్ ఊరికి వెళ్లాల్సి వచ్చింది, భార్య ఇంట్లోకి రాకూడదు, భాగవత సప్తాహం ఆగిపోయే ప్రమాదం. కుటుంబ సభ్యులు ఎవడో ఒకటి వినాలి కదా కూర్చొని. అప్పుడు భాగవతం చెప్పేటటువంటి పురోహితుడు ఏమన్నాడంటే, కొన్ని మీ ఆవిడ రాలేకపోతే రాలేకపోయింది, మీరేమో ఊరికి వెళ్లాలంటున్నారు, 3 రోజులే కదా, ఈ 3 రోజులు మీ అబ్బాయిని ఉండేవండి, ఎండాకాలమే కదా, ప్రశ్నే లేదు, మా అబ్బాయి వినకూడదు అన్నాడు. ఎందుకు? ఏమీ లేదే, వింటే ఆచరిస్తాడు వాడు. ఆచరిస్తే అట్ట వినాలి కాని, వింటనే భక్తి అనేటటువంటి స్థితికి దిగజారిపోయింది. శ్రవణ భక్తి, శ్రవణము అంటే విన్నదే ఆచరించటం. భక్తి యొక్క విధానాలు చెప్తున్నాను నేను. మొట్టమొదటి శ్రవణ భక్తి మీకు ఉంది అంటే విన్నది మంచిది అని తెలిస్తే దాన్ని ఆచరించాలి.
కానీ మన మానసిక పరిస్థితి ఎలా ఉంది? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వాడు స్టాంప్ గుద్ది మరీ అమ్ముతున్నాడు. మీకు సిగ్గులేనటువంటి అలవాటుకు బానిసలైనటువంటి వ్యక్తులు తాగుతూనే ఉన్నారు. తిట్టాల్సిందే వాళ్ళని, ఎందుకు తిట్టాలి? నువ్వు తాగేవో బాగానే ఉంది, నీతో పాటు నీ పక్కన ఉన్న వాళ్ళని చంపుతున్నావు, నువ్వు నీ బెల్లం పిల్లల్ని కూడా నువ్వు చంపుతున్నావు. మరి ఏంటి ఒక చిన్న దోషము, అది విషము అని ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు డాక్టర్లు అందరూ చెప్పేశారు. ఏ విధంగానూ అది మంచిది కాదు. ఎందుకు చెప్తున్నాను? వింటూనే ఉన్నాం, టీవీ ఆన్ చేసేసారు కల్లా ఎక్కడో అక్కడ ఆ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. నరకంకాలాన్ని చూపిస్తాడు, నువ్వు సిగరెట్ తాగటం మానకపోతే తర్వాత ఇదే గతిగా నీకు పడుతుంది అంటాడు. చూస్తూ సిగరెట్ తాగుతాడు. మరి ఏం వింటున్నారో నాకు అర్థం కాదు. అంటే అర్థం ఏంటి? శ్రవణ భక్తి లేదు, శ్రవణం ఉంది. భక్తి అనేటటువంటి మాటకి అర్థం చెప్తున్నా నేను. భక్తి ఎప్పుడు వాడతామో తెలుసా? భక్తి ఉంటే అది ఆచరణలోకి వచ్చేస్తుంది, ఆచరణలోకి రాలేదు అంటే భక్తి లేదు అని అర్థం. భక్తి అనేటటువంటి పదానికి అదే అర్థం. శ్రవణ భక్తి అంటే ఏంటి? విన్నది ఆచరించడం. కీర్తన భక్తి అంటే ఏంటి? ఎవరి గుణగణాలు నువ్వు కీర్తన చేస్తున్నావో వాడి స్థితికి వెళ్ళటానికి ప్రయత్నం చేయడం. ఈ అష్టోత్తర శతనామావళ్ళు అది ఎందుకు చదువుతాం అంటే ఆ భగవంతుడి యొక్క నామాలను మనం కీర్తించుకుంటూ ఉంటాం. కీర్తిస్తే అలాగే మనం కూడా మారవచ్చు. అనేక మంది మహాత్ములు, అనేక మంది భక్తులు ఇలా మారారు. ఆ ధైర్యం వస్తుంది మీకు ఉదాహరణ చూస్తే. అందుకు సాయి చరిత్రలు, మహాత్ముల యొక్క చరిత్రలు, భాగవతం కూడా కృష్ణుడి యొక్క చరిత్రే, రామాయణం రాముడి యొక్క చరిత్ర, అంచేత అవి కూడా గురు చరిత్రలే. అవేదో సిద్ధి సాయి చరిత్ర మాత్రమే గురు చరిత్ర అనుకోకండి. ఎవడి జీవన చరిత్ర చదివినా అది గురు చరిత్రే. అంచేత శ్రవణ భక్తి విన్నాం గొప్పదని. ఏమని విన్నాం? సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, కరుణామయుడు, ప్రేమమయుడు. అటువంటి సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు ఉండగా మనకి ఏ విధమైనటువంటి హాని కలగదు. విన్నాక మీకు డౌట్ వచ్చిందనుకోండి, భక్తి లేదు, మీకు నమ్మకం లేదు విన్న దాని మీద, ఆ నమ్మకం తెచ్చుకోవటానికి ఇవంతా మనం మాట్లాడుకుంటాం. అందుకు ఇంత గట్టిగా నొక్కి చెప్పేది, యుగ యుగాలుగా ఇది గొప్పది అని చెప్పబడుతున్నప్పుడు ఇంక అపనమ్మకం ఎందుకు? ఇది ఏదైనా ఇప్పుడు కనిపెట్టినటువంటి సైన్స్ కాదు. యుగ యుగాలుగా మన్వంతరాలు గడిచిపోతూ ఉంటాయి, బ్రహ్మలు మారిపోతూ ఉంటారు, విష్ణువులు మారిపోతూ ఉంటారు, కానీ ఈ నియమం మారదు. ఇంకా అపనమ్మకమా? లేదండి, నేను నమ్ముతున్నావు. నీ ఆచరణ ఏది? నువ్వు ఆ నమ్మితే ఫలితం వచ్చేస్తుంది తక్షణం. నీ విశ్వాస రాహిత్యమే ఫలితం రాకపోవడానికి కారణం. విశ్వాసం ఉందండి, ఫలితం రాలేదండి, విశ్వాసం లేదండి. ఈక్వేషన్ అది, ఆ సూత్రాన్ని గుర్తుంచుకోండి. మరి విశ్వాసం ఎలా వస్తుంది? కారు డ్రైవింగ్ రాదు ఒకరికి, మరి విశ్వాసం ఎలా వస్తుంది? అభ్యాసం వల్ల వస్తుంది. వాడు అభ్యసిస్తూ ఉంటే మెల్లిగా వాడికి నమ్మకం వస్తుంది, కారు తీసుకుని వాడు పైలు చేస్తాడు, అంతే కదా. అందుకు ఇది చేయమనేది, సమం కాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం సందిశ్చానవలోకయన్. ఎవరు తపశ్చర్యకి కూర్చున్నా అలాగే కూర్చుంటాడుగా, పద్మాసనం వేసుకుంటాడు, చేతులలో పెట్టుకుంటాడు, కళ్ళు మూసి కూర్చుంటాడు. కూర్చుంటే ఏమవుతుంది? మరి ఫలితాలు వస్తున్నాయి కదా. మరి మీరు కూర్చుంటే మీకెందుకు రాదు? ఇది శ్రవణ కీర్తన భక్తుల యొక్క ఉద్దేశం. ఇది కీర్తిస్తున్నాం మనం. నారదుడు ఎలా పొందాడు? శుద్ధి సాయి అంతటి వాడు ఇందువల్ల అయ్యాడు. మహాత్ములందరూ ఇందువల్లే అయ్యారు. ఏ మతంలో వాడైనా మతానికి కూర్చోటానికి శ్వాస చూసుకోవటానికి తేడా లేదు కదా. అంతేత సరే ఇన్ని మతాల గొడవలే ఉండవు ఇది మీరు ఆచరణలో చేసుకుంటే. శ్వాస పీల్చుకోవటానికి మతం ఎందుకు? క్రిస్టియన్ ఈ శ్వాస పీల్చుకుంటాడు, వాడికి విశేషమైనటువంటి స్పెషల్ గ్యాస్ ఎక్కడా ప్రిపేర్ అవ్వదు. ముస్లిము అదే శ్వాస పీల్చుకోవాల్సిందే, మహావీరుడు అదే శ్వాస అప్పుడు పీల్చుకున్నాడు. అసలు మతాల గొడవలే ఉండదు దీంతో. ఎంత అద్భుతమైనటువంటి శాస్త్రము ఈ శాస్త్రంలో. చాలా ముఖ్యమైనటువంటి జ్ఞానము మనము స్మరణ భక్తి గురించి చెప్పుకున్నాం తర్వాత. స్మరణ భక్తి అంటే ఏమని చెప్పాను నేను? ఈ సాధనకి కూర్చుంటున్నప్పుడు శ్వాస యొక్క గొప్పతనం మీకు స్మరణలో ఉండాలి. 24 గంటలు ఉండక్కర్లేదు, దయచేసి అది అర్థం చేసుకోండి. ఏ దుర్ముహూర్తన మన బుర్రల్లోకి నిరంతరము నామస్మరణ చేసుకోవాలి అని చెప్పబడిందో తెలియదు. నామం కాదు చేసుకోవాల్సిందే, స్మరణ వేరు, నామం వేరు. నామస్మరణ కాదు చేసుకోమన్నది, అక్కడ స్మరణ చేసుకోమన్నది. ఒక తల్లికి ఫ్రాంట్లోకి వాళ్ళ అబ్బాయి యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు మిలిటరీలో. సడన్ గా ఒకరోజు టెలిగ్రామ్ వచ్చింది, ఫలానా రోజు నేను వస్తున్నాను, అంతా క్షేమంగా ఉంది, యుద్ధం అయిపోయింది అని. ఇంకా తల్లి ఎలా ఉంటుంది, ఇదేదో చేసేయాలి వాడికి అని. చివరికి వాడు వచ్చే రోజు వచ్చి రానే వచ్చింది. వచ్చినప్పుడు ఆవిడ పడుకుని నా అబ్బాయి వస్తాడు నా అబ్బాయి వస్తాడు అనుకోలే. ఏం చేసింది, వాడికి ఇష్టమైన వంటకాలు అన్ని చేయాలి, వాడికి అది చేయాలి ఇది చేయాలి, వాడి గది సర్దాలి అన్ని సర్దాలి, కానీ తలుపు చప్పుడైతే వచ్చేసాడేమో. అది స్మరణ అంటే. స్మరణ అర్థమైందా, పళ్ళు మానుకుని కాదు. అందుకనే భాగవతంలో చెప్తాడు, పానీయములు త్రాగుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగడే చింతామృతాస్వాద సంధానుడే మరిచన్సురారిచుతుడే తదృశ్యం. ఏతదృశ్యములు మరిచను అంటే పని చేయలేదు, పళ్ళన్నీ లెక్కబెట్టాడు. అక్కడ లెక్కబెట్టలే, అక్కడ ఏమేం చేస్తున్నాడు, పానీయంబులు ద్రావుచును గుడుచుచును అదంతా చేస్తూనే ఉన్నాడు, ఏమి మర్చిపోలే. ఏంటి మర్చిపోయాడు అంటే, ఇదంతా చేస్తున్నా కూడా వాడి స్మరణ మాత్రము అది, ఆ స్మరణ కావాలి. నేను ఇంకో ఉదాహరణ కూడా మీకు ఇచ్చాను. నేను ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వాడు, ఎక్కడున్నా ఇంజనీరే, మంచిలో తాగుతున్న ఇంజనీరే, నిద్రపోతున్నవాడు ఇంజనీరే, కలలు చూస్తున్నవాడు ఇంజనీరే, అవునా కాదా? ఆ స్మరణ కావాలి, అది నేర్చుకుంటే వస్తుంది, మీకు సాధన చేస్తే వస్తుంది, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. కానీ ఇదంతా ఒక ఎత్తు, పాద సేవనం ఒక ఎత్తు నాలుగోది. దాని గురించి నేను చెప్తూ ఓంకారం యొక్క నాలుగవ పాదము ఈ సృష్టి అని చెప్పాను నేను మీకు నిన్న కదా, అర్థమైంది కదా అది. అంతే, ఈ సృష్టి మొత్తాన్ని సేవ చేస్తే సృష్టికి నువ్వు పాద సేవనం చేసినట్టు. గురువు యొక్క కాళ్లే పట్టుకోవటం అనేది బీజము, స్టార్టింగ్ పాయింట్. ఇచ్చేత ఆయన ఆ స్థితిలో ఉన్నాడు కనుక ఆయన ప్రపంచానికి ఎలాగ ఉపయోగపడుతున్నాడో నువ్వు తెలుసుకుని ఆయన పాదాలకి అనుగుణ్యంగా, ఆయన చరణాలకి అనుగుణ్యంగా అంటే ఆయన ఎలా అడుగులు వేస్తున్నాడో, ఆయన ఎలా జీవితాన్ని నడుపుకుంటున్నాడో అలా మనం జీవితాన్ని గడుపుకోగలిగితే అది పాదసేవనం అవుతుంది. అందుకే సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ సర్వీస్ టు గాడ్. భగవంతుడి యొక్క పాదం, భగవంతుడిని ఎక్కడి నుంచి సేవ చేయగలవో కనిపించని వాడికి, కానీ ఆయన యొక్క పాదము, ఆయన యొక్క అంశము, ఆయన 1/4 అయినటువంటి ఈ సృష్టికి నువ్వు చాలా సేవ చేయగలవు. మేమేం సేవ చేయగలమండి, మాకేమీ చేత కాదండి. ప్రపంచంలో ఏ వస్తువు మీకు కనిపిస్తున్నా అది ఎవరిదో ఒకడే ఆలోచన అయి ఉంటుంది, అవునా కాదు? ఒకళ్ళతో కొంతమందితో కలిసి, కానీ ఏది మనకి బయటకు కనిపిస్తోందో అది ఖచ్చితంగా ఎవరిదో ఒకళ్ళ ఆలోచన అయి ఉంటుంది. ఒక కెమెరా కనిపించినా, ఒక టెలిఫోన్ కనిపించినా, ఆఖరికి ఈ పుస్తకం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా, ఇక్కడ పెట్టాలి, మాస్టర్కి పుస్తకం అవసరం అవుతుందేమో అన్న ఆలోచన ఎవరికో వచ్చి ఉంటుంది కదా, పెట్టారు అక్కడ. అంచేత మనకి భౌతిక జగత్తులో కనిపించేదన్నీ కూడా ఏమై ఉంటుంది, ఎవరితో ఒకటి ఆలోచన అయి ఉంటుంది కదా. అంచేత నువ్వు సవ్యంగా ఆలోచించగలిగితే ప్రపంచానికి సేవ చేసినట్టేగా కదా. కొంచెం అభావం అర్థం చేసుకోండి, నువ్వు సవ్యంగా ఆలోచించగలిగితే నువ్వు ప్రపంచానికి చాలా పెద్ద సేవ చేసినట్టు. అందరూ మామూలుగా భౌతికమైనటువంటి సుఖాల కోసం, దానికోసం ఆహార నిద్ర భయం ఐదు నంచ దాని గురించి ఆలోచించి జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఎవడో ఒకడు గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు, ఎవడో ఒకడు ఎలక్ట్రిసిటీని కనిపెట్టాడు, ఎవడో ఒకడు కంప్యూటర్ని కనిపెట్టాడు. కనిపెట్టేసరికి ఏమైంది, అది అందరికీ వచ్చేసింది, వాడే ఆలోచనే కదా. అలాగే హిట్లర్ లాంటి వాడు ప్రపంచం అంతటిలో కూడా నా వాళ్లే ఉండాలి, ఆర్యన్ రేస్ తప్ప ఇంకెవడో ఉండకూడదు అన్నాడు, కొంపలంటికి పోయి. మన అదృష్టం బాగుండి ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం, కానీ హిట్లరే గెలిచి ఉంటే ఇవి ఫోటోలు ఏమీ ఉండుండే కాదు. హిట్లర్ ఫోటో ఒకటి ఉండేది, అక్కడ నేను కూర్చొని చెప్తూ ఉండేవాడిని, ఆయన మీసాలు ఎంత బాగున్నాయో, పొట్టిగా ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పి ఈయనే మనకి అధినేత అని చెప్తూ ఉండేవాడిని. అంతే కదా, ఎందుకు చెప్తే ఇది అతని ఆలోచన ప్రపంచంలో ఒక కుదుపు కుదిపేసింది. కార్ల్ మార్క్స్ తింటానికి ఉండేది కాదు ఆయనకి. పేరు విన్నారా కార్ల్ మార్క్స్ పేరు? కమ్యూనిజం గురించి అసలు ఆలోచన తెచ్చి పుస్తక రూపం ఇచ్చింది ఆయన, దట్ క్యాపిటల్ అని ఒక బుక్ రాశాడు ఆయన. ఇంగ్లాండ్ లో లండన్ లైబ్రరీలో కూర్చుని ఈ పుస్తకం గురించి ఆయన రాసుకుంటూ ఉంటే తినడానికి తిండి లేక రోడ్ల మీద అవతల పడి ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుని దాన్ని కూడదీసి దాన్ని గంజిలాగా తయారు చేసి ఆయనకి తన పిల్లలకి పెట్టేది కార్ల్ మార్క్స్ భార్య. బట్టలు లేకపోతే ఆ చింకి బట్టలన్నీ దారిలో పడి ఉంటాయి కదా గుడ్డ పీలికలు, అవంతా తీసి కుట్టి ఫ్రాక్స్ గా వేసేది వాళ్ళ పిల్లలకి. కానీ ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఏం చేసింది, ఈనాడు 175 మంది వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కమ్యూనిస్టిక్ ఆలోచన ధోరణే ఉంటుంది. కమ్యూనిజం అంటే అర్థమంటే అందరికీ అన్ని వస్తువులు రావాలి అని. మీరు పాలిటిక్స్ లో వెళ్ళకండి, పాలిటిక్స్ కమ్యూనిజం వేరు, అసలు కమ్యూనిజం వేరు కదా. అంటే ఆ ఒక్క పుస్తకం ఏం చేసింది, ప్రపంచాన్ని శాసిస్తుంది. ఆలోచనే కాదు అంచేత మీరు ప్రపంచానికి సేవ చేయడానికి మీరు ఏదేదో బిల్డింగ్స్ కట్టేసి అన్నదానాలు చేసేసి యజ్ఞాలు చేసేసి గందరగోళం పడకల్లే, చేయగలిగితే తప్పనిసరిగా చేయండి. చేయలేకపోతే ఏం చేయొచ్చు, మీరు సవ్యంగా ఆలోచించడం నేర్చుకోండి. ఆ ఆలోచన ప్రపంచాన్ని మార్చేస్తుంది. అన్ని ఆలోచనలేగా మార్చేది ప్రపంచాన్ని రూసో అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు 16వ శతాబ్దంలో. అతను మొట్టమొదటిసారి డెమోక్రసీ గురించి ఆలోచించాడు. మరి ఇప్పుడు ఎన్ని దేశాలు డెమోక్రసీ వైపెడతాయో, ఆల్మోస్ట్ ప్రపంచం అంతా ఇప్పుడు డెమోక్రసీలోకి వచ్చేసింది. ఉన్నా కొన్ని చిన్న చిన్న రాజ్యాలు పేరుకి అలా ఉన్నాయి తప్ప అవి కూడా ఎప్పుడప్పుడు స్వాతంత్రంలోకి వచ్చేస్తాయి. ఒక పుస్తకం రూసో అనేటటువంటి ఆయన రాసింది, 16 పిల్లలుండి ఒక చిన్న గుడిసెలో ఉంటున్నటువంటి ఒక అమెరికన్ వనిత, పెద్దగా చదువు కూడా రాదు, 16-17 పిల్లలు, చాలా మంది పిల్లలు, తినడానికి ఏమీ లేదు ఆవిడికి. తన బాధల్ని అప్పుడున్నటువంటి నీగ్రోల సమస్యని తీసుకుని ద కాటేజ్ ఆఫ్ అంకుల్ టామ్ అనే ఒక నవల రాసింది ఆవిడ. ఆ నవల వల్ల అమెరికాలో దాస్య విముక్తి కలిగింది. ఆ పుస్తకం కూపింది మనుషుల్ని. దాసాను దాసులుగా మనుషుల్ని ఉంచకూడదు, మనుషులు ఇంకొక మనిషికి దాసులుగా ఉండకూడదు. ఒక ఆవిడ రాసింది నవల, ప్రపంచాన్ని మార్చేసింది. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మహాకామన ప్రపంచాన్ని మార్చివేసేటటువంటి ఆలోచన ఉన్నటువంటి మంత్రము. అందుకు ఇదంతా తిప్పుకొచ్చింది. పాదసేవనం మీరు చేయాలి అంటే మీరేదో వెళ్ళిపోయి సేవలు చేసే కల్లే, సవ్యంగా ఆలోచించగలిగి ఆ ఆలోచనలను అంతరిక్షంలోకి మనం పంపించగలిగితే. కానీ ఇప్పుడు స్వస్తి అనగానే నాకు ఏమనిపిస్తుంది అంటే చాప చుట్టే మంత్రం అనిపిస్తుంది. స్వస్తి చెప్పగానే ఇంకా మంత్రవాది అంతా పూర్తయింది, స్వస్తి పరిపాలన న్యాయం ఇది చుట్టేయండి అది చుట్టేయండి. ఇంకొక ప్రపంచాన్ని మార్చివేసే మంత్రంగా లేదు అది. స్వస్తి చెప్పడం అంటే ఏంటి అంటే ఆ ప్రసాదం బయటికి స్వస్తి చెప్పారయ్యా బట్ అద్భుతమైనటువంటి విషయాలను దుర్వినియోగం చేసుకునేటటువంటి వాళ్లతో మొదటి వాళ్లము భారతీయులము అని అనిపిస్తుంది నాకు. మన కథ చెప్పాను కదా రామనామం గురించి, మీరు అదే అంటారేమో మాకు తెలుసు అని అని రామనామాన్ని ఉపయోగించుకుని మహామహాపేరు తీసేసి మహాకామన అని పేరు పెట్టాను నేను కావాలని. మహాకామన అని ఎందుకు పెట్టాను అంటే మహాపురుషుల యొక్క కోరిక అని, గొప్పది అని కాదది. మహాపురుషులు మహాత్ములు అంటే అర్థం ఏంటి, అక్కడ గొప్పవాళ్ళు అని కదా. అంచేది ఇది గొప్పవాళ్లు చేసే ఆలోచన మహాకామన, మహాపురుషులు చేసేటటువంటి ఆలోచన. ఈ ఆలోచన ఈ 20 నిమిషాలు ఎంతసేపు మీరు కూర్చున్న తర్వాత కనుక ఈ ఆలోచన పదాలు మీరు ఉపయోగించుకోగలిగితే దేశం మారిపోతుంది. ప్రపంచంలో వచ్చేటటువంటి అనేక రివల్యూషన్స్ అంటే మీకు అర్థమవుతున్న క్రాంతులు, ఎంతైనా భావం అర్థమైందని నేను చెప్పింది, ప్రచండమైనటువంటి మార్పులు అన్నమాట. పెద్ద పెద్ద రాజ్యాలు కూలిపోవటానికి కారణం ఏంటో తెలుసా, హిమాలయాలలో కూర్చుని కేవలము పృథ్వీ గ్రహం మీద తమ ఆలోచన తరంగాలని ప్రవహింపజేస్తున్నటువంటి సప్త ఋషులు. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ జీవించి ఉన్నారు. బాబా సినిమా చూశారు కదా, మీలో కొంతమంది అయినా చూడలేదు, ఎవరు ఎవరు చూశారు, ఒకళ్ళే చేయొచ్చారు. చాలా మంచిది అది. అందులో ఎన్నిసార్లు మంత్రాలను ఉపయోగిస్తాడు, సప్త ఋషుల ప్రతీకగా చాలా అద్భుతంగా తీశాడు ఆ పిక్చర్. కానీ ఆ జ్ఞానం లేదుగా మీకు, స్వాధ్యాయం అది ఉంటే తెలిసి ఉండేది ఆ పిక్చర్లో ఏం చూపించాడో. ఒకటే ఒకటి అబద్ధం చెప్పాడు ఆ పిక్చర్లో, బాబా యొక్క వయస్సు 2000 సంవత్సరాలు అన్నాడు. ఇంకంటే 200,000 సంవత్సరాలు అంటే మీరు నమ్మరుగా, 2000 అంటే చదువుకుంటారు మీరు, పోనీలేదో. ఆయన వయస్సు పృథ్వీ గ్రహం కంటే చాలా ఎక్కువది, శుక్రగ్రహం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. అప్పటికి పృథ్వీ గ్రహం ఏర్పడలే, పృథ్వీ గ్రహం ఏర్పడి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందో మనకి తెలుసు. మరి ఆయన వయసు ఎంతంటే ఏం చెప్తాం. ఆయన కంట్రోల్ చేస్తున్నాడు పృథ్వీ గ్రహంలో ఉన్నటువంటి మతాలని, అక్కడ కూర్చుని ఎలా ఆలోచనలతో పట్టుకుంటారు ఎవరో ఒకళ్ళు. ఈ సైంటిస్టులు ఏం కనిపెట్టారు, వాళ్ళు ప్రవాహిస్తే వీడికి తడుతుంది. ఎప్పుడు తడుతుంది, కూర్చుని ప్రయోగాలు చేయగా 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 తడుతుంది తప్ప నేను సైంటిస్ట్ అయిపోవాలని కూర్చుంటే తట్టదు. అభ్యాసం చేయాలి. అందుకని రోజుకి పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట ఇది చెయ్యండి. ఏది సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్షణాశికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. చేస్తే మీరు కూడా ఆ మహాత్ముడి యొక్క కోరికలకి పట్టుకోగలుగుతారు, స్పందించగలుగుతారు. నారదుడు గ్యారంటీ అది. కానీ చేస్తే అభ్యసించకుండా ఏమి రాదు. ఈ కోరికలు ఆ బాబా అనే ఒక పేరు, ఆయనకి అనేక పేర్లున్నాయి. ఆయనకి కబీర్ అనే పేరుంది, ఈ కబీర్ కాదు ఆ కబీరా అని. శుక్రగ్రహంలోంచి వచ్చేటటువంటి ఒక విశేషమైనటువంటి కిరణాలున్నాయి. మనకి సూర్యుడికి వచ్చే కిరణాలు కంటే శుక్రగ్రహానికి 7 రెట్లు ఎక్కువ శక్తి వస్తుంది సూర్యుడి యొక్క కిరణాలు. దాన్ని బట్టి ఊహించుకోండి అక్కడ ఎంత శక్తివంతులు ఉంటారు. వీళ్ళందరూ కలిసి హిమాలయాలలో కేంద్రం ఏర్పరుచుకున్నారు. మానవుడు చాలా ప్రమాదకరమైనటువంటి మనిషి. సవ్యంగా వాడు ఆలోచించుకోగలిగితే వాడు దేవుడు, సవ్యంగా ఆలోచించుకోలేకపోతే వాడు రాక్షసుడు. మొదటి రోజు నేను చెప్పిన కథ, రేపు పూర్ణావతి యజ్ఞం చేస్తున్నాను కనుక ఇవాళ పూర్తి చేస్తా. రాక్షసులు వెళ్లారు బ్రహ్మ దగ్గరికి, దేవతలు వెళ్లారు, మనుషులు వెళ్లారు. ముగ్గురికి ఒకటే మంత్రం దా. మనిషి ఏమనుకున్నాడు, నాకు దయలేదు, రాక్షసులు మాకు దయలేదు, క్రూరుడు కదా రాక్షసులు అంచేత మాకు దయ కావాలి అనుకున్నారు. దేవతలకి మాకు ఇంద్రియ నిగ్రహం లేదు, అంత కోరికలేగా అసలు అక్కడ మాట్లాడితే కోరికలు తీరిపోతూ ఉంటాయి. దమం ఇంద్రియ నిగ్రహం లేదు అని చెప్పాడు. మానవులకో దాన గుణం లేదు, అంతా వాడికే కావాలి, ఇంకోడికి వాడేవాడు. అంచేత ఒకే శబ్దము మన యొక్క మానసిక స్థితిని బట్టి వేరు వేరు అర్థాలు ఇస్తుంది. అది అర్థం చేసుకోండి మీరు. అంటే ఈ మహాకామన అనేటటువంటిది మనకు ఒకలాంటి అర్థం ఇస్తుంది, ఆ మహానుభావులకు ఇంకోలాంటి అర్థం ఇస్తుంది. కానీ ఎవరికి ఎలాంటి అర్థం ఇచ్చినా ఈ మహాకామనాలో ఉన్నటువంటి చాలా మంచి లక్షణం ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ అది సవ్యంగానే నువ్వు ఉపయోగించుకోగలవు తప్ప దాన్ని దురుపయోగం చేసుకోలేవు. ఎలా? మనం ధ్యానంలో కూర్చున్నాం, ఓంకారం 21 సార్లు చేసుకున్నాం, ఓ 20 నిమిషాల పాటు శ్వాసను గమనించాం, దాని తర్వాత కళ్ళు తెరవబోయే ముందు ఈ మహాకామన చేసుకుంటాం మనం. సుమారు 2.5 నిమిషాలు పడుతుంది అది చదవటానికి. అంచేత ముందు ఒకసారి చదివేద్దాం మనం, దాని తర్వాత దాని అర్థం మీకు చెప్తాను నేను. ఆ భావంతో దాన్ని చేసుకుంటారు కానీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్య శాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ స్వార్థం మా పరమార్థం గమయ స్వార్థం మా పరమార్థం గమయ స్వార్థం మా పరమార్థం గమయ అవ్యవస్థా మా సువ్యవస్థాం గమయ. హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషులు కలిపారు, అది నేను మీకు ఎక్స్ట్రా బోనస్ అనమాట. మరి ఏదో ఒకటి ఫ్రీ ఇవ్వాలి కదా ఈ కాలంలో. అంచేత ఈ మహాకామనాలో అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ మీకు తెలుసు కనుక బోనస్ అనమాట ఇది ఎక్స్ట్రాగా. అయితే స్వార్థం మా పరమార్థం గమయ, అవ్యవస్థ మా సువ్యవస్థ గమయ, ఈ రెండు మిస్సింగ్. ఇప్పుడు ఆ రెండు ఇప్పుడు వస్తాయి అనుకుంటూ ఉంటే, కానీ ముందు ఆలోచనా శక్తి గురించి చెప్తున్నాను నేను మీకు. ఆలోచన యొక్క శక్తే ఈ ప్రపంచం అంతా కూడా. అంతవరకు మనందరికీ చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఆ శ్లోకాలలో ఉన్నటువంటి ఆ మహాకామన చూడండి, స్వస్తి ప్రజాభ్య, ప్రజలందరికీ కూడా మంచి జరుగుగాక, దాంతో స్టార్ట్ అవుతుంది ఆలోచన. ప్రజాభ్య అంటంలో ఒక వ్యక్తి కాదు చెప్పేది, అందరికీ. ఈనాడు 700 కోట్ల మంది మానవ జాతి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా స్వస్తి మంచి జరుగుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా. కానీ మంచి జరుగుగాక అని నువ్వు నేను అనుకుంటే ఏం లాభం? ఎవరనుకోవాలి? పరిపాలించేవాడు అనుకోవాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహి మహిష, న్యాయమైనటువంటి మార్గంతో. రాజులు ఈ భూమిని ఏనుగాక, దేశాన్ని అన్నే ఈ భూమిని అంటే ఇది అందరికీ చెందుతుంది. అమెరికా వాడు వాడి భూమిని న్యాయమైనటువంటి మార్గంలో, పాకిస్తాన్ వాడు వాడి భూమిని న్యాయమైనటువంటి మార్గంలో, అంతే కదా భావం ఆలోచన. మనం అందరము కూర్చొని ఆలోచిస్తే ఏమవుతుందో ఊహించుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయైన మార్గేణమై మహిష. ఇప్పుడు ముఖ్యంగా అయితే అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయింది. ఇలాంటప్పుడు ఈ ఆలోచన చేసినటువంటి మీరు ప్రపంచానికే కాదు ఇటు భారతదేశానికి ఇటు ఆంధ్రప్రదేశ్కి కూడా మేలు చేస్తున్నారు. మీ కోరిక ఫలిస్తుంది. యద్భావం తద్భవతి శాస్త్రం చెప్తోంది. అది ఈ భావనతో చేయండి. చాప చుట్టేసుకుంటూ మంత్రం చదవకండి. స్థిమితంగా మనస్ఫూర్తిగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మయీ మహిష. గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. గందరగోళం ఇక్కడ వచ్చింది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. స్వస్తి అన్నారు మాస్టారు, బాగానే ఉంది. రాజులందరూ కూడా బాగా పరిపాలించాలి, బాగానే ఉంది. ఇది పెద్ద గందరగోళం. వీళ్ళిద్దరికైనా బాగా జరగాలి. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో. ఇది గొడవ ఎలా అయింది అంటే, చిన్న సంఘటన, నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను నేను. నేను కెమిస్ట్రీ లెక్చరర్ని, బీఎస్సీ వాళ్ళకి కెమిస్ట్రీ చెప్తూ ఉంటాను నేను. ఆ రోజు క్లాసులో నైట్రస్ ఆక్సైడ్ గురించి చెప్పాను నేను. కెమిస్ట్రీ తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకైనా నైట్రస్ ఆక్సైడ్ అంటే NO అని బోర్డు మీద రాస్తాం, నైట్రోజన్ ఆక్సిజన్. ఎక్స్ప్లెయిన్ చేశాను. సాధారణంగా నా అలవాటు ఏంటి అంటే బోర్డు మీద ఏదైనా రాస్తే బెల్ కొట్టేశాక నేనే తుడిచేస్తా, ఎందుకంటే నా తర్వాత వచ్చేటటువంటి లెక్చరర్కి ఇది ఉండకూడదు, నేను రాసిందే వాడు తుడుచుకోకూడదు. ఆ మాత్రం కరెక్టసి ఉండాలి. ఆ రోజు చిన్న ప్రమాదం జరిగిపోయింది. అంతా తుడిపేశాను, పైన టైటిల్ పెట్టాను NO అని, కాస్త చేయి పైకి ఎత్తి. అక్కడ వరకు చేయి వెళ్ళలేదు, బెల్ కొట్టేశారు. ఆ నెక్స్ట్ క్లాస్ ఇంగ్లీష్ వాడిది. ఏంటయ్యా మీ లెక్చరర్ నో చెప్పాడా? ఎక్కడొచ్చింది NO? కరెక్టే. NO నైట్రస్ ఆక్సైడ్ కూడా కరెక్టే. ఇందులో ఏది కరెక్టే? రెండు కరెక్టే. గో అంటే సూర్యుడి కిరణాలు అని అర్థం. 172 అర్థాలు ఉన్నాయి గో అనే శబ్దానికి. ఇంద్రియాలు అనే కూడా అర్థం ఉన్నాయి. అందుకే గోస్వామి అంటాం. గోస్వామి అంటే ఇంద్రియాల మీద నిగ్రహం ఉన్నవాడు. గో పాలుడు అంటే ఇంద్రియాలని పాలించేవాడు. ఇంకేత గో మీ ఇంద్రియాలు, మన ఇంద్రియాలు సవ్యంగా ఉండాలి. అది నాకు భయం కలగజేయకూడదు. ఇంద్రియాలేగా భయం కలగజేస్తున్నాయి ఇప్పుడు. ఇంద్రియాల యొక్క కంట్రోల్ లేకపోవటం వల్లేగా ఈ డయాబెటీస్లు, బీపీలు, క్యాన్సర్లు వచ్చేవి. తినదురా బాబు అంటే వాడు ఖచ్చితంగా, అదేంటో తమాషా, మామూలుగా డయాబెటీస్ రానప్పుడు అసలు స్వీట్స్ తినరు. డయాబెటీస్ వచ్చాక అసలు స్వీట్స్ తప్ప ఇంకోటి తినాలనిపిస్తారు పాప వాళ్ళకి. ఇంచేత ఇంద్రియము వాడికి భయం కలగజేస్తుంది. ఆ ఇంద్రియాల గురించి చెప్తున్నాడు గో. ఇంద్రియాలు సవ్యంగా ఉంటే సుఖంగా ఉంటుంది కదా.
కదలకుండా కూర్చొని మాస్టర్ చెప్పారు ధ్యానం చేసుకోమని, చేసుకోవాలని ఉంది. ఇంటికి వెళ్తారు మీరు, ఇంటికి వెళ్ళగానే బంధువులు ఎవరో వస్తారు. బంధువులు వచ్చాక మేము ధ్యానం ఎలా చేసుకుంటామండి? మీరు భోజనం చేస్తున్నప్పుడు బంధువులు వచ్చారు, మేము బంధువులు వచ్చినప్పుడు భోజనం ఎలా చేస్తామండి అని ఒక్కళ్ళు అడగలే. బంధువులు వచ్చినప్పుడు మహావతి ఏమంటారు మీరు? మీరు కూడా రండి భోజనానికి అంటారు, అంతేనా? మీరు ధ్యానం చేస్తున్నప్పుడు బంధువులు వస్తే ఏమనాలి? అనాలి. కానీ వాళ్ళు వచ్చారని మీరు మరి ఎట్టా అండి? ఇది గోభ ఇంద్రియాలు పంపబుచ్చుతా, అసలు మీకు చేయాలని లేదు. వాళ్ళ వంక అసలు ఏ వంక దొరుకుతుందా? గో అంటే అది కరెక్ట్ గా ఉండాలి. బ్రాహ్మణములం అంటే మౌనము, బ్రహ్మ అంటే మౌనంగా సృష్టిని అంతా రచించేవాడు. బ్రహ్మ యొక్క గొప్పతనం అది, అసలు ఎక్కడ కనిపించాడు? మిగతా దేవతలకి దేవాలయాలైనా ఉన్నాయి, ఆ బ్రహ్మగారికి దేవాలయం కూడా లేదు. ఎక్కడో రెండు చోట్ల ఉందంటారు. ఉన్నా పాపం నాకు తెలిసిన ఒక బ్రహ్మ దేవాలయం ఇక్కడ గుంటూరు దగ్గర చేబ్రోల దగ్గర ఉంది, అసలు ఎవడు అక్కడికి వెళ్ళాడు? అది ఎక్కడో ఉండొచ్చు, కానీ ఎవరికి పెద్దగా దాన్ని ఉపయోగించుకోరు. మౌనం, మౌనం యొక్క శక్తి మీకు అర్థం కావటం లే. చాలా గొప్పగా ఒకడు పాట పాడతాడు, ఆ పాట చాలా వాడు గొప్పగా పాడాడు అని మీరు అనుకుంటారు. నేనేమనుకుంటానంటే పాడకుండా మధ్యన గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ వల్ల అది అందం వచ్చింది. టేప్ చేసేసి ఆ పాటనే ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టి వినండి. అంటే ఆ ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టకుండా కరెక్ట్ గా మీరు ఎప్పుడు వింటారు, మధ్యన గ్యాప్ కరెక్ట్ గా ఉండాలి. లైక్ అది గ్యాప్ నిశ్శబ్దం, ఆ నిశ్శబ్దాన్ని బ్రాహ్మణం అని శాస్త్రంలో అంటారు. బ్రహ్మ అంటే మౌనముగా తన పని చేసుకుని వెళ్ళిపోయేవాడు అని అర్థం. అంటే ఇంద్రియాలు కంట్రోల్లో ఉండాలి, మౌనంగా ఉండటం మీకు తెలియాలి. పైథాగరస్ పేరు విన్నారు కదా మీరు, అతను భారతదేశం నుంచి భారతీయ ఆధ్యాత్మికత నేర్చుకుని వెళ్ళి ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టాడు. మొట్టమొదటిసారి అకాడమీ అనేటటువంటి పేరు పైథాగరస్ ఇంట్రొడ్యూస్ చేశాడు అంటారు. మరి ఇంగ్లీష్ వాళ్ళని అడగాలి, నాకు ఇంగ్లీష్ అంతగా తెలియదు కానీ అంటారు. అంచేత పైథాగరస్ యొక్క అకాడమీ, అకాడమీ అంటే శాస్త్ర విజ్ఞానాన్ని చెప్పే కేంద్రం. దానికి ఒక చిన్న కండిషన్ ఉంది, 12 ఏళ్ల పాటు నువ్వు మౌనంగా ఉంటేనే నీకు అడ్మిషన్, లేకపోతే అడ్మిషన్ ఇవ్వరు. ఆ కండిషన్ ఇప్పుడు నేను ఈ భాగవతం క్లాస్కి పెట్టాననుకోండి, అసలు ఎవడో కనిపించింది. కానీ పైథాగరస్ టైంలో ముని, మౌని, ముని అంటేనే అర్థం మౌనంగా ఉండేవాడని. ఇప్పుడు అర్థంగా మౌనము అలిగి కూడా మౌనంగా ఉంటారు, ఆ మౌనం ఉండకూడదు. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం అంటే మౌనంగా కోపంగా ఉండి మౌనంగా ఉంటే ఎలాను? అది శుభకరమైనటువంటి మౌనం అవ్వాలి. ఇంద్రియాలు మన మేలు కలగజేసేటట్టు ఉండాలి, మన మౌనము ఇతరులకి లాభం కలగజేసేటట్టు ఉండాలి. ఇంకా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. ఇప్పుడు అర్థమైందా, గోబ్రాహ్మణులు అంటే ఆవు గురించి, బ్రాహ్మణుల గురించి మాట్లాడటం లేదు. ఇది గుర్తుంచుకోండి. అదే మాట్లాడారు అనుకోండి, మీకు సైన్స్ తెలియదు, వాదించలేను. ఎన్నో నో అంటే నైట్రస్ ఆక్సైడ్ అయ్యా బాబు, అక్కడ నైట్రోజన్ ఆక్సిజన్ కి చాలా లక్షణాలు ఉన్నాయి, దాని గురించి పేజీలు పేజీలు రాయొచ్చు అని నేను చెప్తే పోవయ్యా నో అంటాడు వాడు. ఇంకా నోయే వాదనొద్దు, అవగాహన చేసుకోండి. గో అంటే ఇంద్రియాలు, బ్రాహ్మణం అంటే మౌనం. గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ లోకాలు భూ భువ స్వాహ మహ జన తప సత్యమని 7 లోకాల పైన చిన్నటువంటి లోకాల పేర్లు మనకు అనవసరం. ఎందుకంటే అవి మనకు వద్దు, పైకెక్కేది చూసుకున్నా కానీ కింద పేర్లు మనకెందుకు? ఈ 7 లోకాలు కూడా చాలా హాయిగా ఉండాలి, భావంతో చేయండి. ఫలితాలు ఎలా ఉంటాయో మీరే చూసుకోండి. పొద్దున్న 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, రాత్రి తురియ సంధ్య అని ఒక సంధ్య వస్తుంది రాత్రి 12 గంటలకి, వీలైతే అప్పుడు కూడా 2.5 నిమిషాలు, అంతకంటే ఎక్కువ పెట్టదు. కానీ మీ యొక్క ఈ ఆలోచన మీరు ఊహించగలరా ఎంత మార్పు తెస్తుందో? అంచేత మేము పాదసేవను ఎలా చేస్తాం మాస్టారు, ప్రపంచానికి సేవ ఎలా చేస్తాం మాస్టారు, ఇంతకంటే గొప్ప సేవ మీరు ఏం చేయగలరు? ఇంతకంటే గొప్ప సేవ మీరు చేయలేరు అసలు. అది తప్ప అన్ని చేస్తా ఉంటాం. ఎందుకంటే 3 నిమిషాలు పట్టింది అనుకోండి, 4 సార్లు చేస్తే 4×3 12 నిమిషాలు కావాలి మీకు. 12 నిమిషాల ఓరి నాయను, అదేంటి టీవీ సీరియల్? శివయ్య. ఇంకోటి ఏంటి?
కలవారి కూడలేదో నాకు పేర్లు గుర్తు చూస్తాను నేను, కానీ నాకు ఆ సీరియల్ పేర్లు గుర్తు రావట. అది నేను చూడగలిగినప్పుడు పాద సేవనం అనేటటువంటి అద్భుతమైనటువంటి కృత్యాన్ని మేము చేయలేము అంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహిష గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అంతేనా? కాలే వర్షతు పర్జన్య. బ్రాహ్మణ అంటే బ్రాహ్మణులు నిర్వహించవ్వాలి అని అర్థం. ఏంటి అర్థం? మౌనంగా ఉండగలగడం నేను నేర్చుకోగలగాలి. నీకు తెలీదు మౌనంగా ఉండటానికి భయపడతాం మనం. అసలు భయం మౌనమే. మీరు చూడండి, నలుగురు కూర్చొని వెళ్తూ ఉంటాయి అనుకోండి, మౌనంగా ఉండరు. ఎవడో ఒకడు మాట్లాడటం మొదలు పెడతాడు. వాడు చాలా మాటగారండి. వాడితో ఉంటే అసలు ప్రయాణమే మనకి తెలియదండి. వాగుడు 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 వాగుడు. మౌనంగా ఉంటే మీకు భయం. రాత్రిళ్ళు మనం భయం వేయటానికి కారణం అసలు మౌనం. శాంతి అక్కడ భయం లేకుండా ఉండండి. మౌనం అంటే భయపడకండి. బ్రాహ్మణ సంతు నిర్భయ. అభయం 16వ అధ్యాయంలో దైవీ గుణాలలో మొట్టమొదటి అభయం అంటే మౌనానికి భయపడతాం మనం. చాలా ఒంటరిగా ఒక గదిలో కూర్చున్నాం అనుకోండి, పక్కన ఎవడైనా ఉంటే మీకు భయం లేదు. మీకు ఆలోచించారు ఎప్పుడైనా? ఎవరు లేడనుకోండి, ఇంట్లో మీరు ఒక్కడే కూర్చున్నారు అనుకోండి, ఎందుకు భయం? మౌనం కనుక, ఒంటరిగా ఉన్నారు కనుక. అద్వైతం ఒంటరితనాన్ని నేర్పిస్తుంది. అంచేత అద్వైతంలో గడిపోయాను అనుకోండి, అది వేదాంతం, దాని గురించి మనం ఇప్పుడు చర్చించొద్దు. అంచేత ఈ భావం చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇది రోగ నివారణ మంత్రం అంటారు దీన్ని. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది ఏ రోగానైనా తగ్గించేస్తుంది. ఈ ఆలోచన 10 మంది కలిసి రోజు చేసుకుంటూ ఉంటే వాళ్లకే కాదు, వాళ్ళు ఎవరిని గురించి కోరుకుంటున్నారో వాళ్ళ రోగాలు కూడా నయమవటం నేను చాలా మంది చూశాను. కానీ అన్ని నయమవుతాయా మాస్టారు? పరీక్షకు వెళ్ళిన వాళ్ళందరూ పాస్ అవుతారా మాస్టర్ అని అడిగినట్టు ఉంటుంది. మీ తీవ్రత మీ యొక్క సంకల్ప శక్తి బట్టి రిజల్ట్స్ ఉంటాయి. కాలే వర్షతు పర్జన్య. ఇక్కడ పర్జన్య అనేటటువంటి పదాన్ని చాలా మంది వర్షంతో పోలుస్తారు. కానీ పర్జన్య అంటే ప్రాణశక్తి అని అర్థం. అన్నా భవంతి పర్జన్యము వల్ల అన్నం ఏర్పడుతుంది. గోధుమల్లో ఉన్న ప్రాణశక్తి వేరు, బియ్యంలో ఉన్న ప్రాణశక్తి వేరు, కందిపప్పులో ఉన్నటువంటి ప్రాణశక్తి వేరు. తెలుసు కదా మనకి. ఈ వాటికి ఆ ప్రాణశక్తి ఇందువల్ల వచ్చింది అంటే వర్షంతో పాటు కురిసే పర్జన్యం వల్ల. ఆ పర్జన్యం ఇప్పుడు లేదు, ఇంకేంటో దాని గురించి ఆలోచించటం లేదు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ప్రాణశక్తి సంకల్పంతో ఆకర్షించుకోవచ్చు. మీరు దాని గురించి సంకల్పించుకోకపోతే ప్రాణశక్తి రాదు. అందుకే సంకల్పంతో స్టార్ట్ చేస్తాం మనం వ్రతాలు ఏదైనా కూడా. ఈనాడు సంకల్పం చేయటం లే మనం, ఏ వ్రతమో పూర్తి కావటంలే. సంకల్పము పర్జన్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ సంకల్ప శక్తితో పర్జన్య వర్షం ఎలా అవుతుంది అని చెప్పే క్లాస్ ఇది కాదు. కానీ మీరు కొంచెం భగవద్గీత చదివి ఉన్నవాళ్ళు కనుక భగవద్గీత 3వ అధ్యాయంలో ఇది చాలా స్పష్టంగా చెప్పాడు. నేను శ్లోకం కూడా చెప్పాను, ఏవం ప్రవర్తితం చక్రం. ఆ పర్జన్య వర్షం ఎలా కురుస్తుందో కాలే వర్షదు పర్జన్య. ప్రాణశక్తి టైంకి రావాలి. ప్రాణశక్తి అంటే డబ్బని కూడా అర్థం ఉంది కొన్ని చోట్ల. టైంకి డబ్బు రాలేదనుకోండి ఇబ్బందేగా. కోటీశ్వరుడు ఉన్నాడు, 1 లక్ష రూపాయలు కావడం వాడికి అర్జెంటుగా. ఆవిడ జేబులో పెట్టుకోవడం 1 లక్ష రూపాయలు బ్యాంకులో ఉన్నాయి, బ్యాంక్ హాలిడే ఆ రోజు. ఇప్పుడు పెట్టా వాడికి 1 లక్ష రూపాయలు. కాలే వరుషదు పర్జన్య, టైంకి ప్రాణశక్తి నాకు అందాలి. అంటే ప్రాణశక్తి అంటే ఏంటో తెలియాలి వాడికి. కానీ ప్రాణశక్తి అంటే ఏంటో తెలియక్కర్లే. ఇప్పుడు రాము అని పిలిచాను అనుకోండి, ఇక్కడ నాకు రాము అంటే ఎవడో తెలియదు, కానీ ఆ పేరున్నవాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి ఇక్కడ. అలాగే పర్జన్యం అంటే మీకు తెలియకపోవచ్చు, కానీ కాలే వర్షకు పర్జన్య అన్నప్పుడు టైంకి ఆ కాలం వచ్చి తీరుతుంది. ఆ సైన్స్, ఆ యోగము, ప్రాణాయామ క్లాసుల్లో ఎప్పుడైనా మరి ఇంకా మీ ఇష్టం. నేను చెప్తున్నా కదా, మీరు ఏమేమి చదువుకోవచ్చో నేను చెప్తున్నాను. బాబోయిని మళ్ళా పిలిస్తే సమం కాయ శిరోగ్రీవం ధారయ అచలం స్థిర అంటాడు. దీన్ని మాత్రం మనం తెలవద్దు. ప్రాణాయామ సంగతి తర్వాత చూద్దాం అనుకుంటే అది వేరే విషయం. కానీ కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలి. పృథ్వీలో చాలా మంది చెప్పేది ఏంటి అంటే ఇదివరకు ఉన్న రుచి ఇప్పుడు లేదు ఆహార పదార్థాలకి. అది అందరూ ఒప్పుకుంటున్నదే. దానికి కారణం ఏంటి అంటే అసలు ప్రాణశక్తిని ఆకర్షించేటటువంటి టెక్నిక్ మర్చిపోయాం, యజ్ఞాన్ని మర్చిపోయాం మనం, యజ్ఞ విధానాన్ని మర్చిపోయాం. రాముల వారి యొక్క రాజ్యంలో చెప్పేది ఏంటి అంటే అయోధ్యలో బ్రాహ్మీ ముహూర్తంలో యజ్ఞ ధూమము రానటువంటి ఇల్లు లేనే లేదు అని రామాయణంలో వాళ్ళు దాన్ని చెప్తాడు. అది రామరాజ్యం గొప్ప, రాముడి కంటే ఎక్కువ యజ్ఞం చేసేవాళ్ళు. అది 18వ వర్షం కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని, ఎప్పుడైతే ప్రాణశక్తి అంతరిక్షంలో ఉంటుందో దాన్ని నువ్వు ఆకర్షించుకోగలుగుతావో భూమి సస్యశామన అయిపోతుంది. ఓ చిన్న రహస్యం మీరు ఆలోచించుకోండి, కొంచెం 5 నిమిషాలు ఎక్కువ చెప్పేదా పర్వాలేదా? ఇంకంటే టెక్నికల్ గా టైం అయిపోయింది, మరి నా రూల్ బ్రేక్ చేస్తున్నాను నేను. ఎందుకు బ్రేక్ చేస్తున్నాను అంటే ఈ కంటిన్యూటీ పోతే మళ్ళా మీకు అర్థం కాదు. అది ఇక్కడ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటానే అనుకోకండి. తను చెప్పాడు మొదటి రోజు టైం ప్రకారం కాలే వర్షతు. ఇప్పుడు కొంతమందికి వస్తుంది టెన్షన్, ఎందుకు అయిపోయింది అనుకున్నాం, బయలుదేరుతాం అనుకుంటే ఈయన ఏదో కూర్చోబెట్టాడు. అంచేత ఒక కన్సెషన్ నేను ఏమి ఇస్తాను అంటే, అలవాటు ప్రకారం 8 గంటలకు వెళ్ళిపోదలుచుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, నేనేం అనుకోను, ఉన్నవాళ్ళు విని అర్థం చేసుకోండి. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలి. రష్యా వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, దానికి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటో మీరు అర్థం చేసుకోండి. మనం భూమిని దున్నుతాం, భూమిని దున్నితే సరే పంట వేస్తాం. పంట వేస్తే ఏమవుతుంది, భూమిలో ఉన్నటువంటి నైట్రోజన్ ఆక్సిజన్ ఇవంతా కూడా ఆ పంట తీసేసుకుంటుంది కదా. వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసింది ఏంటి అంటే, ఒక పంట పండిస్తే భూమిలో ఉన్నటువంటి నైట్రోజన్ ఆక్సిజన్ మిగతా వనరులు సరిపోవు నెక్స్ట్ పంటకి. మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్నాళ్ళ బట్టి పంట వేస్తున్నాం కదా మనం, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, అంతరిక్షంలో ఇవన్నీ ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి. దాన్ని మీరు ఆకర్షించుకోగలిగితే భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ ఆకర్షణ యజ్ఞ విధానం ద్వారానే జరుగుతుంది, ఇంకో విధానం లేదు. కరెంట్ రావాలి అంటే ఎలక్ట్రిసిటీతోనే వస్తుంది తప్ప కాదండి, మా కరెంట్ ఎక్కడ లేవు, బొమ్మ పెడతానండి అంటే ఎంత. కాలే వర్షదు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరైతో, ఈ దేశము క్షోభము లేకుండా, నక్సలైట్స్ అని వాళ్ళని వీళ్ళని ఉండకూడదు ఒక అర్థం. రెండో అర్థం ఏంటి, దేశోయం క్షోభరైతో, ఈ శరీరంలో రోగాలు ఉండకూడదు, ప్రాణశక్తి ఎక్కువగా ఉండాలి. కాలే వర్షదు పర్జన్య, మీరు గాలి పీల్చుకుంటున్నప్పుడు తగినంత ప్రాణశక్తి మీలోకి రావాలి అనే కోరిక ఉంది అందరికీ, నాకు మీకే కాదు. కాలే వర్షపు పరిజన్య పృథ్వీ సస్యశాలి, చాలా మంది ఒక వయసు వచ్చేసరికల్లా జుట్టు ఎగిరిపోవటం మొదలు పెడుతుంది, సస్యశ్యామలం పోయే ప్రాణశక్తి లోపం కరెక్టే, అందులో డౌట్ ఏం లేదు. అలాగే మిగతా రోగాలు, డయాబెటీస్, క్యాన్సర్, ఏదైనా బాధ పెట్టే రోగం కావచ్చు, బాధ పెట్టని రోగం కావచ్చు, ఇవంతా దేనివల్ల వస్తాయంటే కాలే వర్షపు పరిజన్య. టైంకి కురవాలి, ఇష్టం వచ్చినట్టు పిచ్యూటరీ గ్లాండ్ పనిచేయటం మొదలెట్టింది అనుకోండి, వాడు 16 అడుగులు ఎత్తి అయిపోతాడు. అసలు పనిచేయలేదనుకోండి పుట్టివాడు అయిపోతాడు. ఇంకా ఏముండాలి, కాలం టైం ప్రకారం రిలీజ్ అవ్వాలి. ఈ కోరిక మహాకామన, ఆ కోరిక చూడండి, ఎలాంటి కోరికలు కోరుతున్నారో మీరు. కాలే వర్షపు పరిజన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయ. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మీకు? మౌనం నుంచి వస్తుంది. అందుకే దాన్ని ద సైన్స్ ఆఫ్ సైలెన్స్ అంటాం, ఆధ్యాత్మికతనం, మౌనం యొక్క శక్తి. బ్రాహ్మణ అన్న మాట అర్థం చేసుకోండి, మంత్ర బ్రాహ్మణయోహో వేద నామధేయం. మంత్రం అంటే సౌండ్, బ్రాహ్మణం అంటే నిశ్శబ్దం. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో దాన్ని వేదం అంటాం. మంత్ర బ్రాహ్మణయో వేద నామధేయం. బ్రాహ్మణం శరీరం కాదు, అక్కడ బ్రాహ్మణ తత్వం గురించి మాట్లాడుతుండే, వాడు మౌనం గురించి మాట్లాడుతున్నాడు. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్షణాశికాగ్రం స్వం దిశానవలోకయన్. అంటే మౌనమేగా, కళ్ళు మూసుకుని మీరు శ్వాసను గమనిస్తే ఏమవుతుంది, మౌనమేగా ఆ శక్తి వస్తుంది మీకు. అందుకని రేపోగానే ఈ స్తోత్రం చదవనేది. తర్వాత శ్లోకం ఏంటి, అపుత్రాహ పుత్రిణ సంతో, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుగాక. ఉదాత్తమైనటువంటి భావన, అపుత్రాహ పుత్రిణ సంతో, పుత్రిణ సంతో పౌత్రిణ, పిల్లలున్న వాళ్ళకి మనోనుండుగాక. నిర్ధనా సధనా సంతో జీవంత శరదాంశతం. పిల్లలు మనవలు అన్నీ ఉండే ఇంకా పిల్లలు వద్దు బాబాయ్ అనిపిస్తుంది. ఇంకైతే డబ్బు ఉంది, అది అంత ఉంది, అల్పాయుష్కుడు ఎన్నాను అంతే ఎన్నాళ్ళు బతకాలి, కనీసం వందేళ్ళు, వందేళ్ళు కాదు కనీసం, అది తర్వాత మీ ఇష్టం. ఇంచంటే మృత్యు మా అమృతం గమయ, అమృతత్వం వేపుకు వెళ్తారు మీరు గ్యారంటీగా. అరవిందో అయితే నవంబర్ 26, 1924 ఆ సంవత్సరం అనౌన్స్ చేశాడు భూమి మీద అమృతత్వం వచ్చేసింది, దమ్మున్నవాడు తీసుకోండి, ఓపెన్ ఛాలెంజ్ అది. నీకు చనిపోవాలని లేదా చనిపోకు, కండిషన్స్ వచ్చేసాయి. కంప్యూటర్ కావాలి అంటే కంప్యూటర్ కొనుక్కోవచ్చు, సీడీ కావాలి అంటే సీడీ కనుక్కోవచ్చు, అమృతత్వం కావాలంటే అమృతత్వాన్ని మీరు పొందవచ్చు. కానీ అది ఎవరు వింటున్నాడు? కానీ వచ్చేసింది అమృతత్వం భూమి మీద. దేనివల్ల వస్తుంది? మళ్లీ సమంగా శిరోగ్రీవమే, ప్రతి దానికి ఇదే మందు. అందుకే ఆధ్యాత్మికత ఏమంటారు అంటే ఏ ఒక్కటి తెలిస్తే అన్ని తెలుస్తాయో, ఏదన్నా మళ్ళీ అక్కడికే వస్తాం మనం. సాధన వదలొద్దు, అందుకు ఇదంతా నేను చెప్పేది. మళ్ళా నేను ఆపేశాక క్లాసులు, మీరు సాధన చేసుకోలేకపోయారు అంటే మన అదృష్టం గురించి మీరే ఆలోచించుకోవాలి. ఇంత అవకాశం వచ్చి తెలిసాక ఒక 6 నెలల పాటు చేసుకున్నాక మీరు మానగలిగితే మానండి అంటున్నా నేను. ఎందుకంటే వచ్చే లాభాలు వచ్చాక ఇంక ఎలాగో వదలరు మీరు, అంతవరకు మాత్రం కాస్త కష్టపడాలి. అపుత్రాహ పుత్రిణ సంతు, పుత్రిణ సంతు పౌత్రిణ, అధనా అని అనొచ్చు, నిర్ధన అని అనొచ్చు, రెండు ఒకటే అర్థం. అధనా సధనా సంతు జీవంతు శరదా సుఖం వందేడు బతకాలి. దాని తర్వాత అసతోమ సత్యమయ, సత్యం వైపు మేము వెళ్ళాలి. రెండోది చీకటి నుంచి వెలుతురు వైపు వెళ్ళాలి. మూడోదే మృత్యోమ అమృతం గమయ. ఈ మూడే ఇదివరకు చెప్పేవాళ్ళు. దీని తర్వాత ఎందుకు వచ్చింది అంటే అమరత్వం పొందిన వాడికి స్వార్థం ఉంటే కొంపలు అంటుకుంటాయి. పిత్తలు లాంటి వాడికి స్వార్థం వచ్చిందనుకోండి సత్యంగా వాడు చావుడు. అంచేత మృత్యోర్మ అమృతం గమయ అయిన తర్వాతే స్వార్థం నుంచి పరమార్థానికి వెళ్ళను, స్వార్థం వదిలేసి పరమార్థం అందరి కోసం. ఇది పెద్ద పరమార్థం. ఇప్పుడు ఈ శ్లోకం చదువుతున్నామే మనం, ఇంతకంటే పెద్ద పరమార్థాన్ని మీరు ఊహించలేరు. మీకు దాని భావం అర్థమవుతే, ఈ ఆలోచనలు కనుక మనం నాటగలిగితే ప్రపంచం ఏమిపోతుంది? అవరిళ్లలో వాళ్ళు కూర్చొని చేసుకోండి. టైం మాత్రం ఖచ్చితంగా రేడియో టైం పాటించండి. ఎందుకు? కాలు వర్షకు పర్జన్య, నీ ఆలోచన నీ ఆలోచన నీ ఆలోచన నీ ఆలోచన, అందరి ఆలోచనలు కూడా ఒకే టైంకి వస్తే అద్భుతం జరిగిపోతుంది. ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు 4 సార్లు చేసుకోండి, 6, 12, 6, 12. వీరు పడదు అనకండి, నమాజ్ వాళ్ళు చేసుకోగలిగినప్పుడు ఎవరు చేసుకోగలరు కదా ఆ టైంకి? ఎక్కడున్నా